క్షమా స్వరూపం దేవా, దయగల రక్షక, సర్వాధికారి అని ప్రభు. ఘనమైన ఉన్నతమైన మహిమ కలిగిన మనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి నీ పాదాల వద్దకు వచ్చాం. నీ బిడ్డల విశ్వాసాన్ని మీరు కనిపరిచారు ప్రభువా, నీకు వందనాలు. వారి నాయన నీ చేతులు వాడబడాలన్న ఆశను నొక్కి ఇచ్చారు. 40 దినాల పాటు చేసిన ప్రార్థనకు సమాధానం ఇచ్చారు ప్రభు, నీకు వందనాలు. ఉమ్మడి కమ్మ సహవాసాన్ని మీరు ప్రభా బలపరుస్తూ ఉన్నారు. ఐసిడిఎస్ కొత్తగూడెం కట్టడానికి మీరు కృప చూపించారు. ఈ నెల కూడా ఖమ్మం ఐసిడిఎస్ సహవాసాన్ని మీరు కడుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రార్థన చేశారో, ప్రయాసపడ్డారో వారందరిని బట్టి ప్రభా మీ సన్నిధిలోకి వచ్చాం. వారిని ఇంకనూ మీరు బలపరిచాను. ఆయన గొప్ప ఆశతో, తృష్ణతో, ఆత్మలకు వచ్చిన దాహంతో ప్రయాసపడినట్లుగా కృప చూపించండి ప్రభా. మరొకసారి ఈ సహవాసాన్ని పాదాలతో తీసుకొస్తూ దీవించమని, ఆశీర్వదించమని, స్థిరపరచమని, బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఖమ్మం జిల్లాలో ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లో ఎంతో మంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థించడానికి, పని చేయడానికి బృందాన్ని బలపరచండి. కావలసిన కృపావరాలు మీరు దయచేసి బలపరచమని వేడుకుంటుంది. మరొకసారి సహవాసాన్ని పాద పద్మాల వద్దకు తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి ప్రతిష్ట చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎస్ఎఫ్జె 275వ సహవాసముగా నేడు కట్టబడ్డ ఖమ్మం ఐసీడీఎస్ సహవాసానికి ఎస్ఎఫ్జె 274 సహవాసాల పక్షంగాను, డిఎఫ్జె 9 సహవాసాల పక్షంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఎఫ్జె నాయకుల నుంచి దైవాశిష్యం తెలియజేస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేయడానికి తెలంగాణ సహవాసం తెలంగాణ ఐడిలోకి 217 మంది వచ్చారు. ఆంధ్ర ఐడిలోకి 573 మంది వచ్చారు. మొత్తంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి 800 మంది వచ్చారు. దయచేసి మీరు తప్పకుండా ఈ వారమైన మీ సహవాస ప్రార్థనలో ఐసీడీఎస్ ఖమ్మమును జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరం కలిసి తెలంగాణ సహవాసాలు, ఆంధ్ర సహవాసాలు వాక్య సందేశం తర్వాత ఖమ్మం ఐసీడీఎస్ కొరకు ఆసక్తితో ప్రార్థన చేద్దాం. వాక్య సందేశం కొరకై మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు చదువుకోవాలి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు. చాలాసార్లు దేవునికి నేనంటే ఎంతో ప్రేమ అని మనం మాట్లాడుకుంటాం. అది వాస్తవమే, నువ్వంటేనే కాదు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన తిరిగి ప్రేమించే వారి కోసం చూస్తున్నాడు, ఆయన తిరిగి ప్రేమించే వారి కోసం చూస్తున్నాడు. వారినే మనం శిష్యులు అంటాం. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది శిష్యత్వం, డిసైపుల్షిప్. మనం యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులం కావాలి, అది ఆయన అభిమతం. క్రైస్తవుడు అన్న పదం నూతన నిబంధన గ్రంథంలో 2 సార్లు మాత్రమే రాయబడింది. కానీ ఎక్కువగా కనిపించేది శిష్యుడు, శిష్యులు అనే కనబడతారు, డిసైపుల్స్. శిష్యత్వం అన్నది మనం ఎరుగుదాం. గురువు గారిని వెంబడించడం, గురువు గారి బోధలు వినటం, ఆయన ఎలా ఉంటే అలా, ఆయన ఎలా ఉంటే అలా ఉండటం శిష్యత్వంలో ప్రాముఖ్యమైంది. చాలాసార్లు ఈ మనం అందరం కూడా ఆయన దగ్గరికి వచ్చేది ఆయన్ని ప్రేమించి కాదు, మనం ప్రేమించే వారి కొరకు ఆయన దగ్గరకు వస్తాం, పిల్లల కొరకు ఆయన దగ్గరకు వచ్చి నా పిల్లల్ని మీరు కాపాడాలి అని గట్టిగా అడుగుతాం. మన కోసం ఆయన దగ్గరకు వస్తాం, నన్ను జాగ్రత్తగా చూసుకోమని అడుగుతాం. మనకి నచ్చిన ఎవరి కొరకు ఆయన దగ్గరకు వచ్చి మనం ఆయన్ని గదమాయిస్తాం కూడా, ఆయన్ని ఒత్తిడి చేస్తాం కూడా, బలవంతం చేస్తాం కూడా. చాలాసార్లు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారంటే, ఆయన మమ్మల్ని బాగా చూసుకుంటాడు, మా కుటుంబాన్ని బాగా చూసుకుంటాడని మనం మాట్లాడతాం. కానీ బైబిల్ చదివితే అలా లేదు. బైబిల్ చదివితే బైబిల్లో ఆయన ఏమన్నారంటే, నన్ను నువ్వు ప్రేమించాలి, దేవుణ్ణి మనం ప్రేమించాలి, ప్రభువును మనం ప్రేమించాలి. ఏ స్థాయిలో ప్రేమించాలో ఆయన మొహమాట లేకుండా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చి ఆయన బోధలు మనకి వంట పట్టించుకోకపోతే, ఆయన చెప్పినట్టుగా చేయడానికి మనం ఇష్టపడకపోతే, మన భక్తిని మెచ్చుతాడని బహుమానం ఇస్తాడని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. ఆయన ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడాడు, కరాఖండిగా మాట్లాడాడు, సూటిగా మాట్లాడాడు. మాట్లాడిన మాటల వెలుగులో మనం ఎలా ఉన్నామో పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది. నేను ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. 14వ అధ్యాయము 25వ వచనంలో బహు జన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టి తిరిగి 12 మందితో ఈ మాట మాట్లాడలా. ఇది 12 మందికి మాత్రమే అప్లై అవుతుందండి, అందరికి అప్లై కాదు. 12 మంది కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు అని అనుకోవడానికి వీల్లేదు. జన సమూహాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. జన సమూహాలు ఆయన వెంట పడతా ఉంటే ఆయన అంటాడు, రండి నా వెంట పడండి. నా వెంట పడ్డాం మీకేమర్థం అవ్వాలంటే అది శిష్యత్వంగా ఉండాలి. ఆ శిష్యత్వం ఎలా ఉండాలి అంటే నేను చెప్తున్నాను అని చెప్పాడు. ఒక రకంగా కఠినంగా అనిపిస్తాయి, సరిగ్గా ఆలోచించగలిగితే సబబే నిజమే. ఆయన ఇలా చెప్పడం సబబే అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావాలి. మనం ఎలా ఉన్నామో పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది. ఆయన అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎవడైనను, ఇది అందరికి వర్తించే ప్రిన్సిపల్. ఆ పదం ఎవడైనను, ఒకరిని ఉద్దేశించి మాట్లాడడం వల్ల అందరికి వర్తిస్తాడు. ఎవడైనను నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అది మనకు అర్థం కాకపోతే మన శిష్యులం కాలేదు. శిష్యత్వం అన్న మాట దగ్గర యేసుక్రీస్తు ప్రభు కంటే ఎవరినో ఎక్కువగా ప్రేమిస్తూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సహాయం కోరుకునేది మనం ప్రేమించేవారి కొరకైతే, ఆ యేసుక్రీస్తు ప్రభు చాలా సూటిగా మాట్లాడుతున్న మాట, మీరు నాకు శిష్యులు కానేరరు అని చెప్పేస్తున్నాడు. మీరు నాకు శిష్యులు కానేరరు అని చెప్పేస్తున్నాడు. మనం ఆ మాట మీద మనసు పెట్టాలి. మనం ఎంతగానో ప్రేమిస్తున్న మన కుటుంబ సభ్యుల కోసం మాట్లాడుతున్నాడు ఆయన. మనం ఎంతగానో ప్రేమిస్తున్న మన కుటుంబ సభ్యుల కోసం మాట్లాడుతున్నాడు, పిల్లల కోసం మాట్లాడుతున్నాడు, పేరెంట్స్ కోసం మాట్లాడుతున్నాడు, స్పౌస్ కోసం మాట్లాడుతున్నాడు, భార్య కోసం మాట్లాడుతున్నాడు, పిల్లల కోసం మాట్లాడుతున్నాడు. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో వారిని యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు అనేశాడు ఆయన. వీల్లేదు అనేశాడు ఆయన. అది మనకు అర్థమయ్యే భాషలో ఎంత సూటిగా మాట్లాడుతున్నాడంటే, ఎంత సూటిగా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడంటే, నాకు శిష్యుడు కానేరడు అనేస్తున్నాడు ఆయన. ద్వేషించాలి అంటున్నాడు ఆయన, ద్వేషించాలి అంటున్నాడు ఆయన. మనం ఈ మాటలు సీరియస్గానే తీసుకోవాలి. సీరియస్గా తీసుకోకపోతే ఈ మాటలు మనకు అర్థం కావు. సీరియస్గానే మనం ఈ మాటలు తీసుకొని ఎందుకు ఎందు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. మనం అనుకున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు లేడు. ఆయన ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆయన మనం ఏం పిలుస్తున్నామంటే, ఏమని పిలుస్తున్నామంటే మారని దేవుడు, మార్పు చెందిన దేవుడు, ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మారడు, మారడు, ఆయన ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. కాబట్టి ఈ మాటల వెలుగులో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ బోధల సారం మనకు అర్థమైతే తప్పకుండా మనం మేలు పొందుతాం, తప్పకుండా మేలు పొందుతాం. దాన్నే నేను మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడుతున్నాను. ఇంకొక మాట మాట్లాడతాడు ఆయన పైన 14వ అధ్యాయంలో ఒక సన్నివేశం మనం చూడాలి. 14వ అధ్యాయంలో ఒక వ్యక్తి వచ్చాడు, ఆ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న ఉపమానంలో విషయాలు మనకు అర్థం కావాలి. 18వ వచనం, అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి, సాకులు చెప్తున్నారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు సాకులు చెప్తున్నారు. ఏంటి ఆ సాకులు? మొదటి సాకు, మొదటి సాకు, మొదటి వాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్లి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనిచున్నానను. నాకు నీకంటే నాకు పొలం ఎక్కువ, నాకు నీకంటే నా పనులు ఎక్కువ. ఆయన పిలిస్తే వారు చెప్పే నెపాలు ఎలా ఉన్నాయో మనకు అర్థం కావాలి. వాళ్ళు చెప్పే నెపాలు ఎలా ఉన్నాయో మనకు అర్థం కావాలి. ఆయన పిలుస్తున్నాడు, వాళ్ళు రావడానికి మనసు లేదు, నెపాలు చెప్తున్నారు. రెండో వ్యక్తి 19వ వచనం, 19వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపు వెలుచున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొనిచున్నానను. ఒక ఆయనకి పొలం ఎక్కువ, మరొక ఆయనకి పశువులు ఎక్కువైపోయాయి. 20వ వచనంలో మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనను. ఆయనకి భార్య ఎక్కువైపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరకు వచ్చాం, ఆయన దగ్గరకు వచ్చాం, ఆయన మన అంతరంగం ఎదిగిన వాడు, మనతో మాట్లాడుతున్నాడు. నా దగ్గరకు వచ్చారు కానీ నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారా? పొలాన్ని, పశువుల్ని, భార్యను, కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, వేరే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నారా? ఒకవేళ వేరే దేనైనా ప్రేమిస్తే మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మీరు యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా కొనసాగటం లేదు, శిష్యత్వంలోకి రాలేదు. నమ్ముకున్నారు, నమ్ముకున్నారు, నమ్ముకున్న వారు శిష్యులు అవ్వాలి. అది ఆయన యొక్క అభిమతం, అదే ఆయన అభిమతం. విలియం కేరీ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాడు, అందుకోసం యేసుక్రీస్తు ప్రభు ఫాలో మీ అన్నాడు, ఆయన వెంబడించమన్నాడు. కాబట్టి విలియం కేరీ ఆయన వెంబడించాడు. దానివల్ల కుమారుణ్ణి కోల్పోయాడు, దానివల్ల భార్యను కోల్పోయాడు, దానివల్ల ఇంగ్లాండ్ దేశానికి దూరం అయిపోయాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు కంటే కుమారుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు కంటే భార్యను, యేసుక్రీస్తు ప్రభు కంటే తనను తాను ప్రేమించుకున్నాడు అని మనం చెప్పలేం. విలియం కేరీ ఎలా ఉన్నాడు? భక్తులు, మీరు మిషనరీ జీవితాలు చదవండి, బైబిల్లో భక్తులు, క్రైస్తవ సంఘ చరిత్రలో ఉన్న భక్తులు, వాళ్ళు ఒక రకంగా లోకానికి పిచ్చోళ్ళ కనబడతారు. చాలాసార్లు అన్యులు మన మీద వేసే నింద ఏంటంటే, మీ దేవుడు గొప్పడైతే మీకు కష్టం రాకుండా కాపాడాలి కదా అని వాళ్ళు అంటారు. వాళ్ళ లాజిక్ కరెక్టే గాని, ఆయన ఈ కష్టాలు రాకుండా కాపాడడానికి సమర్థుడు, సమర్థుడు, కానీ దీనికంటే పెద్ద కష్టం ఉంది, నరకం. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి నరకం మీద, నరకానికి వారి మీద అధికారం లేదు, రెండవ మరణానికి వారి మీద అధికారం లేదు. అతిపెద్ద శత్రువు ఉన్నాడు సాతాను, వాడికి వాళ్ళ మీద అధికారం లేదు. ఆయన పోరాటం నేర్పిస్తున్నాడు, ఆయన నిలబడడం నేర్పిస్తున్నాడు, ఆయన ఎదురీదడం నేర్పిస్తున్నాడు. అది వాళ్ళకి అర్థం కాదు. ఆయన మాకు కాపుదారు ఇవ్వాలి కదా, భద్రత ఇవ్వాలి కదా అని వాళ్ళు అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం, రేపు కిరీటాలు ఇస్తాను, రేపు సింహాసనాలు ఇస్తాను, రేపు బహుమానాలు ఇస్తాను, వర్తమానంలో మాత్రం మీరు సిలువెత్తుకోవాలి, వర్తమానంలో మాత్రం మీరు ఖర్చుపడాలి, శ్రమ పడాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. శిష్యత్వం అంటే ట్రైనింగ్, మనం ట్రైనింగ్లో ఉన్నాం, పోస్టింగ్లో లేం. శిష్యత్వం అంటే అభ్యాసం, నేర్చుకోవడం. అభ్యాసం నేర్చుకోవడం, పాస్ అవడం కోసం పరిగెట్టడం. కావున ప్రియులారా, చదివిన వాక్య భాగంలో నుంచి సాకులు చెప్పేవారు ఉన్నారు. సాకులు చెప్పేవారి విషయంలో ఆయన చాలా కోపగించుకున్నాడు, చాలా కోపగించుకున్నాడు, వాళ్ళకి అవకాశం తీసేశాడు. మిగతా వాళ్ళందరికీ అవకాశం వచ్చింది, రండి ఎవరైనా రావచ్చు, కులము మతము జాతి వర్గము వర్ణము ఏ భేదం లేదు ఆయన దగ్గర, ఎవరైనా రావచ్చు. 14వ అధ్యాయంలో 15వ వచనంలో ఉన్న ఉపమానం అదే 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాట విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లైన, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలం ముందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండిని పిలువబడ్డ వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. పిలిచి భోజనం పెడతానంటే, పెళ్లి భోజనం పెడతానంటే, పరలోక భోజనం పెడతానంటే, దేవుని విందులో పాలు పంపులు ఇస్తానంటే, వారు ఎంత ఘోరంగా ఎంత గుడ్డుగా ఉన్నారంటే, మేము పొలం పనిలో ఉన్నాము, మేము పశువుల పనిలో ఉన్నాము, మేము ఇంటి పనిలో ఉన్నాము, మేము రాలేమని సాకులు చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ ఆయన నెట్టేశాడు. అలాంటి వారికి అవకాశం ఇవ్వాలనుకోలే. ఇస్రాయేలును దాటి, యూదుని దాటి ఈ సువార్త, ఈ భాగ్యం, ఈ రక్షణ భాగ్యం అన్యజనులైన మనకు మన దగ్గరకు వచ్చింది. వాళ్ళు చేసిన తప్పు మనం చేయడానికి వీల్లేదు. వాళ్ళు కళ్ళకత్తి కూడానికి బదులు కాలు దన్నుకున్నారు. వారికి విలువ అర్థం కాల. మనం కూడా బైబిల్ చదవకపోతే, మనం యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సరియైన లోతైన అవగాహనలోకి రాకపోతే, మనం కూడా అలాగే నిర్లక్ష్యపరులం అయిపోతాము. కాబట్టి అతిశత్వానికి మొదటి షరతు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, డినై యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని ద్వేషించు అన్నాడు. బైబిల్ అలాగే ఉంది. ద్వేషించు అంటే దేవుడి ప్రేమతో పోల్చినప్పుడు మనం మన కుటుంబాన్ని మనం తక్కువగానే ప్రేమిస్తున్నామని మన కుటుంబ సభ్యులకు అర్థం కావాలి, మనకు కూడా అర్థం కావాలి. ప్రేమించొద్దు అని కాదు, అది మన బాధ్యత. దేవుని ప్రేమతో పోల్చుకున్నప్పుడు ఆ ప్రేమలాగే కనబడదు, కనబడకూడదు అని మాట్లాడుతున్నాడు. అది మనకు అర్థం కావాలి. ఆయన మత్తయి సువార్తలో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం చదవాలి. 37వ వచనం నుంచి మనం చదవాలి. 10:37 ఆయన అంటున్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నేను ఇలా అంటాను, మనం మనుషులతో కలిగి ఉన్న బంధం, భార్యతో భర్తకుండే బంధం, 40 సంవత్సరాలు కలిసి పుట్టలేదుగా, కలిసి చచ్చిపోరుగా, గ్యాప్ అయితే ఉందిగా. తల్లి పిల్లకున్న బంధం కూడా కొంతకాలమే, 30-40 సంవత్సరాలు వాళ్ళు కూడా కలిసి పుట్ల, అమ్మ కూతురు కలిసి పుట్టరుగా, టైం గ్యాప్ ఉంటుందిగా, కలిసి చనిపోరుగా. మాక్సిమం 40-50 సంవత్సరాలు మనుషులతో మనకున్న బంధం. కానీ దేవునితో మన బంధం గర్భంలో పిండముగా ఉండగా ప్రేమించడం ప్రారంభించాడు. గర్భంలో పడక ముందు ప్రేమించడం ప్రారంభించాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానన్నాడు. మరణం ఆవలు కూడా మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఏమిటంటే, నాకంటే ఎవరు ఎక్కువ కాకూడదు, నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఈవెన్ యువర్ ఫ్యామిలీ ఆల్సో, నీ కుటుంబం కూడా నాకంటే ఎక్కువ కాకూడదు అని అడిగేస్తున్నారు. ఆ మాటలే ఇక్కడ చదువుతా ఉన్నాం. కాబట్టి ద్వేషించాలి అన్న మాట మాట్లాడుతున్నాడు, ఎక్కువ ప్రేమించకూడదు అన్న మాటలు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి మాట, ఆయన కంటే ఎవరు ఎక్కువ కాకూడదు, అది శిష్యత్వం అంటే. మనం అలాగే ఉన్నావా? ఆయన్ని కుటుంబం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? లేకపోతే ఆయన కంటే కుటుంబం ఎక్కువైపోయి ఆయన దగ్గరకు వచ్చి కుటుంబం కోసం మొరపెడుతున్నావా? కుటుంబం కోసం ప్రార్థన చేయొద్దని కాదు. ఆయనకేం కావాలి? వాళ్ళ రక్షణ పొందడం కావాలి. వాళ్ళకేం కావాలి? వాళ్ళ కోరికలు తీరడం కావాలి. మనం వాళ్ళ కోరికలు తీరాలని ప్రార్థన చేసేవారుగా ఉందామా? వారు రక్షణ కొరకు ప్రార్థించేవారుగా ఉందామా? ఆయనకేం కావాలి? వారు నరకానికి వెళ్ళకూడదు. వాళ్ళకేం కావాలి? వాళ్ళ నరకానికి వెళ్ళినా పర్లేదు, మేము మా కోరికలు తీర్చుకోవాలి, మా సుఖాలు తీర్చుకోవాలన్నట్టుగా వారు ఉన్నారు. ఆయన ప్రేమించే వారం అయితే ఆయన ఎలా చూస్తున్నాడు అలాగే కుటుంబాన్ని చూస్తాం. పిల్లలు టీవీ చూడడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళు బైబిల్ చదువుకోవడానికి ఇష్టపడతలేదు. నువ్వు ప్రభువును ప్రేమించేదాని అయితే, నీ ప్రభు అసహించుకునేదాన్ని నీ పిల్లలు చూస్తా ఉంటే నువ్వెట్లాగా దాన్ని సమర్థించగలుగుతావు? నీ ప్రభువుకి ఇష్టం లేదు నీ కుటుంబంలో జరుగుతూ ఉంటే నువ్వెట్లా వేదన చెందకుండా వారిని మార్చుకోకుండా ఉండగలుగుతావు? చాలాసార్లు మన మనుషులు సంతోష పెట్టడానికి ఇష్టపడతాం. మన ముందు శిష్యుడు ముందున్న షరతు ఏంటంటే, నేనా కుటుంబమా? నాకంటే కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, కుటుంబం కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. మొదటి మాట, ఏ శిష్యుడైనా సరే ప్రభువు కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించడానికి వీల్లేదు. అది మొదటి షరతుగా మనం చూస్తున్నాం. రెండవ షరతు ఆయన మాట్లాడుతున్నాడు, లూకాసువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివితే, 27వ వచనాన్ని చదివితే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువెత్తుకోవాలట. సిలువ అనగానే మనం ఏదో పడుతున్న కష్టాలు బాధలు అవే సిలువ కాదు, మనం అనుకుంటున్నాం అట్లాగా. యేసుక్రీస్తు ప్రభు మీద సిలువ వేశారు, సిలువ మీద యేసుక్రీస్తు ప్రభుని మేకులతో కొట్టారు. అది శిక్ష, అది మరణ శిక్ష. సిలువ మారణాయుధం. ఆయన ఇంకా బాగా అర్థం కావడానికి 25-26 వచనాల్లో రెండో భాగంలో మాట్లాడుతున్నాడు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. డిసైపుల్షిప్ లో, శిష్యత్వంలో రెండవ మాట ఏంటంటే, మన ప్రభు మన ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించాలట. మన ప్రభువుని మన ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించాలట. చాలాసార్లు మనం మన కుటుంబం కంటే ఒక మెట్టు ఎక్కువగా మనల్ని మనమే ప్రేమించుకుంటాం. ఈవెన్ మనల్ని ప్రేమించుకునే దానికంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించే స్థాయిలోకి రాగలిగినప్పుడే మన శిష్యత్వం ఎదుగుతున్నట్టని వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం. భక్తుల జీవితాలు అలాగే ఉన్నాయి. దానియల్ని సింహాల గుహలో వేయాలి. సింహాల గుహలో వేయడానికి గల కారణం ఏంటి? ఆయన భక్తే. ఆయన దేవుని గట్టిగా అడగాలి, నన్ను సింహాల గుహలో వేయకుండా కాపాడవలసిన బాధ్యత నీదే కదా, నా ప్రాణానికి మీరు అడ్డుపడాలి కదా అని అడగాలి. ఆ డైలాగులు ఏం బైబిల్లో రాయబడలా, అవేం రాయబడలా. వాళ్ళు నీకు ప్రాణం కావాలా ప్రభువు కావాలంటే ప్రభువే కావాలి, నీకు ప్రాణం కావాలా ప్రార్థన చేయడం కావాలంటే ప్రార్థన చేయడమే కావాలి. షట్రాకు మహేష కదుతునుకోలు. మీరు ప్రాణం కావాలా ప్రభువు కావాలంటే మాకు ప్రభువే కావాలి. అగ్నిగుండంలోకి వెళ్ళడానికి మేము ఏం భయపడతారా? ఆయన కాపాడడానికి సమర్థుడు. ఆయన కాపాడకపోయినా సరే మేము ఒకవేళ ప్రాణంతో ఉంటే ఆయన కోసం ఉంటాం, ప్రాణం పోతే ఆయనతో ఉంటాం. అంతే తప్ప ఏ కారణం చేత కూడా ఆయన వదిలిపెట్టేది లేదు, ఆయనకి మాకు గ్యాప్ వచ్చేది లేదు. అది భక్తుల యొక్క స్టాండ్. అపోస్తులందరూ అంతే. వారు పేతురు వ్యూహం పట్టుకున్నారు. అపోస్తుల కార్యాల గ్రంథం వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, పేతురు వ్యూహాన్ని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపనుకూడదని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినటకంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. దాని కాస్ట్ ఎంతైనా, దాని కాస్ట్ మా ప్రాణాలు పోయినా, మేము చెరసాలకు వెళ్లాల్సి వచ్చినా, మీరు మాట్లాడితే నాలుగు కోస్తామంటే నాలుగు కోసినా, ఏది ఏమైనా సరే మేము ఆయన చెప్పమన్నాడు, మీరు చెప్పొద్దంటున్నారు, ఎవరి మాట వినాలి? మేము ఆయనకు శిష్యులు, ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన ఏమని ఆజ్ఞాపించాడు? మత్తయి సువార్త 28:18-19 ఆజ్ఞాపించాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు చెప్పండి అన్నాడు. ఆజ్ఞాపించిన వాడు చక్రవర్తి, ఆజ్ఞాపించిన వాడు సర్వాధికారి, సావరెన్ గాడ్. ఆయన పరలోకమందును భూమి అందును సర్వాధికారి. మీ అధికారం ఎంత? ఒక ప్రాంతానికి పరిమితం, కొంతకాలానికి పరిమితం. ఆయన ప్రతి జగములోనూ ఆయనే రాజు, ప్రతి యుగములోనూ ఆయనే రాజు, యుగ యుగాలకు రాజు ఆయన. ఆయన మాట వినాలా, నీ మాట వినాలా? మనం మన ప్రభువే ఎంత గొప్పవాడో అర్థమైతే మన భక్తి అంత లోతుగా ఉంటుంది, మన తీర్మానాలు అంత స్థిరంగా ఉంటాయి, మనం ప్రభువుని ప్రేమించే విధానం అంత బలంగా ఉంటుంది. చాలాసార్లు సిస్టర్స్ వాళ్ళు భక్తిగా ఉంటారు, నేను నన్ను క్షమించండి, వాళ్ళ ప్రార్థన విన్నప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళ శిష్యులు గారు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించరాలా, వాళ్ళ భర్తను ప్రేమించి వచ్చారు, వారి పిల్లలు ప్రేమించి వచ్చారు, వాళ్ళకు వాళ్ళ ప్రాణం ముఖ్యం, వాళ్ళకు వాళ్ళ రోగం ముఖ్యం, వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం, వాళ్ళకు వాళ్ళ సంసారం ముఖ్యం. అదేంటండి అలా ఉండొద్దంటే ఉండు, శిష్యురాలు కాదు, శిష్యురాలు కాదు. మొదటి యోహాన్ పత్రిక 2:17 లోకం ధనాశ గతించిపోతాయి. ఏ బంధం గొప్పది అనుకుంటున్నామో, తాలి బంధం, పేగు బంధం, రక్త బంధం, స్నేహ బంధం, వాటెవర్ ఇట్ ఈస్, ఏ బంధమైనా సరే అది వీగిపోయేది. దేవునితో బంధం, దేవునితో బంధం అది ఎట్లాంటిదంటే సదాకాలం ఆయనతో ఉంటాం, అది శిష్యత్వం. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అవి, దాని యొక్క రిజల్ట్స్ అవి. మనకు అర్థమైతే మనం క్యాజువల్గా ఉండలేము, క్యాజువల్గా ఉండలేం. కాబట్టి రెండవ మాట, మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించడం, అది శిష్యుని లక్షణంగా వాక్యం మాట్లాడుతూ ఉండగా చాలాసార్లు నేను అంటాను, ప్రారంభ దినాల్లో దేవుడు మీ ప్రాణాలను బాగా కాపాడతాడు, కానీ ఎదిగిన విశ్వాసుల విషయంలో మనం చాలాసార్లు మరణాన్ని తప్పించుకున్న చరిత్రలు బాగా గుర్తుపెట్టుకుంటాం. మరణానికి అప్పగించుకున్న వాళ్ళ చరిత్రలు బైబిల్లో ఉన్నాయి. యాకోబు చిరఛేదన చేయబడ్డాడు, మనం రాత్రి బైబిల్ స్టడీ కూడా చేశాం. బాప్తిస్మి యోహాను చిరఛేదన చేయబడ్డాడు, స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు. ఏమని అర్థం చేసుకోవాలి? వారి ప్రాణాలు దేవుడు ఎందుకు కాపాడలేదు? వారి ప్రాణాలకు ఎందుకు తెగించి భక్తి చేశారు? ఎట్లాగా మనం ఒకరోజు కోల్పోయేదే, ప్రాణం కోల్పోయేదే, కుటుంబం కోల్పోయేదే తాత్కాలికమైన వాటి కొరకు దేవునితో ఉన్న శాశ్వత బంధాన్ని పాడు చేసుకోవటం, అది నిజంగా అవివేకంగా వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభు అదే బోధిస్తా ఉన్నాడు. ఆయన పరీక్షించడానికి అబ్రహాముకు ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు గారాల ముద్దు పెట్ట లేక పుట్టినాడు. ఇస్సాకు మీద అబ్రహాంకు పంచి ప్రాణాలు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనే ఎక్కువ, ఇస్సాకు ఎక్కువ. అబ్రహాం విశ్వాసులకు తండ్రి, నీ ద్వారా ఇస్సాకు వచ్చాడు, నీ ద్వారా నేను వచ్చాను, నీ ద్వారా సారా వచ్చింది, నువ్వు లేకపోతే ఏమీ లేదు, నీకంటే ఏది ఎక్కువ కాదు. బలిపీఠం మీద పెట్టు అంటే పెట్టడానికి తెగించాడు. ఏమర్థమైందంటే ఆయన ఇచ్చినవాడు, ఆయన తీసుకుంటాడు. యోగు భక్తుని యొక్క విశ్వాసం అదే. 10 పిల్లలు ఒకరోజు చనిపోయారు, నాకొద్దు ఈ దేవుడు, ఈ దేవుడు నమ్ముకుంటే నా 10 పిల్లలు చనిపోయారు. ఒక బిడ్డ చనిపోతేనే మనం విశ్వాసాన్ని కోల్పోతాం, దేవుడి మీద కోపగించుకుంటాం, దేవుడితో పోట్లాడతాం, దేవుణ్ణి తిడతాం. ఒక బిడ్డను కోల్పోతేనే, 10 పిల్లలను కోల్పోయాడు యోగు. ఏం బాబు ఏంటి పరిస్థితి అంటే, ఆయన ఇచ్చాడు, ఆయనకు స్తోత్రం, ఆయన తీసేసుకున్నాడు, ఆయనకు స్తోత్రం, ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసమే కనిపెడతాను. డిసైపుల్షిప్, శిష్యత్వం, పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దేవుడు కోరుకుంటుంది విశ్వాసంనే కాదు, విశ్వసించిన మనం శిష్యులం అవ్వాలి. విశ్వసించిన మనం అక్కడ ఆగిపోకూడదు, శిష్యులం అవ్వాలి. కాబట్టి ప్రియులరా, మనం శిష్యులుగా ఉన్నాం లేదా? ఎందుకు ఎస్ఎఫ్జె పరిచర్య? ఎందుకు అనుదిన ఆరాధనలు? ఎందుకు ఈ బైబిల్ స్టడీస్? ఎందుకు బైబిల్ స్టడీ? ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, ఆ టైంలో మేము ట్రైనింగ్ లో ఉంటామండి అన్నాడు. ట్రైనింగ్ దేనికి? బైబిల్ చూడడం దేనికి? ప్రార్థన చేసుకోవడం దేనికి? ఎవరికి పనికి రాకపోతే? ఆయన రెండు పనులు చెప్పాడు, దేవుని ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అమ్మ కంటే, నాన్న కంటే, భార్య కంటే, పిల్లల కంటే, మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. అంతకంటే మనకి మెయిన్ బిజినెస్ ఇంకేముండకూడదు. దేవుని కంటే ఇంపార్టెంట్ ఎజెండా ఏముండకూడదు. ఆయన సంతోషపెట్టే కాడ, ఆయన చిత్తం చేసే కాడ దేనికైనా తెగించాలి. అది డిసైపుల్షిప్. రెండో బాధ్యత ఉంది, ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు. మనం అందరిని ప్రేమించాలి. పొరుగును ప్రేమించాలి, శత్రువును ప్రేమించాలి. ఆ ప్రేమించే కాడ నేను బిజీగా ఉన్నానని చెప్పి ఎట్లా అంటాం? ఎట్లా అంటాం? ఈ తరపిదులు దానికోసమే, ఈ కాన్ఫరెన్స్ దానికోసమే. మనందరం కలిసి ప్రార్థన చేస్తుంది, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం. రెండోది విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. మన చుట్టూ ఉన్నవారు రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. కాబట్టి ప్రిలరా, మనకున్నవన్నీ కూడా ఆయన మహిమార్థమే వాడాలి. అది శిష్యత్వంగా మనం చూడగలుగుతున్నాం. లూకాసు వార్త 14:27 సిలువ. సిలువ అంటే మారణాయుధం. అంటే అర్థం ఏంటంటే, ఆయన కొరకు ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా మనం తెగించాలి, వెనుకడుగు వేయకూడదు అని మాట్లాడుతున్నాడు ఆయన. శిష్యత్వం యొక్క వెళ్ళంత అంటే ప్రాణం పెట్టడం కూడా. లూకాసు వార్త 14:26 అచూర మాట, తన ప్రాణాన్ని ద్వేషింపకుంటేవాడు నా శిష్యుడు కానేరడు. 27 తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు. సిలువెత్తుకోవాలట, సిలువెత్తుకోవాలట. లూకాసు వార్త 9:23 లూకాసు వార్త 9:23 మరియు ఆయన అందరికి ఎట్లనను, కొందరితో కాదు, అందరితో, కొందరితో కాదు అందరితో అంటున్నాడే మాట, ఎవడైనను నన్ను వెంబడింపకోని ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన్ను తాను సుఖపెట్టుకోవడం కాదు, తన సుఖాల కొరకు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం కాదు. నాట్ ఐ, నేను కాదు క్రీస్తు, నా చిత్తం కాదు క్రీస్తు చిత్తం, నా ఉద్దేశాలు కాదు నా ప్రభు ఉద్దేశాలు, నా కోసం కాదు జీవితం నా ప్రభువు కోసం. అది డిసైపుల్షిప్. ఆయన అందరిని అలా కోరుకుంటున్నాడు. నేను ఎలా అనుకుంటాను, నేను ఎలా అనుకుంటాను, పరలోకంలో ఇలాంటి వాళ్ళు కనబడతారు. మేబీ వాళ్ళ లోకానికి పిచ్చోళ్ళ కనిపించవచ్చు గాక, క్రైస్తవ తీవ్రవాదుల్లా కనబడచ్చు గాక. వాళ్ళు ఎంత నెగిటివ్ గా, ఎంత అమాయకంగా కనిపించిన నిత్యత్వంలో అలాంటి వాళ్ళే ఉంటారు. ప్రభువుని గాఢంగా ప్రేమించేవారు, ప్రభువుని కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించేవారు, ప్రభువుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవారు. ఆ సాక్ష్యాలే, అలాంటి సాక్షుల్నే నిత్యత్వంలో మనం చూస్తాం. ఒకవేళ ఆ ట్రాన్స్ఫర్మేషన్ లోకి, ఆ ఫేజ్ లోకి మనం రాకపోతే మనం నిత్యత్వంలో ఉంటామనుకోవడం నిజంగా పొరపాటు పడమే. కాబట్టి 9:23 మాట్లాడుతున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపుకోని ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఆ రెండో మాట మీద మనసు పెట్టాలి, ప్రతి దినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. శిష్యుడు ఆదివారం వెంబడించడు, శిష్యుడు అమావాస్య పుణ్యానికి వెంబడించడు. శిష్యత్వం అంటే అనుదినం వెంబడించడం. గురువు గారు ఎక్కడుంటే శిష్యుడు అక్కడే, గురువు గారు ఏం తింటే శిష్యులు అదే తింటారు, ఆయన ఏం చెప్తే అదే చేస్తారు. అదే శిష్యత్వం, అదే శిష్యత్వం. ఆయన వెంబడించాలట. ఎలా వెంబడించాలట? ఆనుదినం, ఆనుదినం. ఎందుకు మనం శిష్యులుగా ట్రాన్స్ఫార్మ్ కాలేకపోతున్నామంటే, ఎందుకు మన శిష్యత్వం మెట్లోకి రాలేకపోతున్నామంటే, నా మటుకు నేను ఆదివారం సరిపోతుంది అనుకున్నాను, ఆదివారం సరిపోతుంది అనుకున్నాను. అంటే వారంలో ఒకరోజు ప్రభుతో సహవాసం, మిగతా 6 రోజులు ప్రభువుతో సహవాసం లేదు, లోకంతో సహవాసం. వారంలో ఒకరోజే, ఒకరోజు భక్తి, ఒకరోజు బడి. ఎట్లా ఎట్లా వర్కౌట్ అవుతుంది? నేను బలంగా మీ ముందు ఈ ఖమ్మం ఐసీడీఎస్ సహవాసం వాళ్ళకి నేను బలంగా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మా పోలీసులు మార్చడం కష్టం, ఉద్యోగస్తులు మార్చడం కష్టం. బాగా కడుపు నిండారు, డబ్బులు బాగా ఉంటాయి, తెలివితేటలు ఎక్కువ, ఎవరి మాట వినరు. అట్లాంటి వాళ్ళ జీవితాల్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా చూడగలుగుతున్నామంటే, దేవుని వాక్యంలో జీవం ఉంది. రోజు ఆయనతో నడుస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన రూపాంతరంలోకి వస్తారు. ఇనుము అయస్కాంతం, ఇనుముకు అయస్కాంత గుణం ఉండదు, అయస్కాంతం ఆకర్షించుకుంటుంది, ఇనుము ఆకర్షించబడతా ఉంటుంది. రెండింటిని కలిపి కట్టి కొంతకాలం ఉంచితే ఆటోమేటిక్ గా ఇనుము కూడా ఆకర్షించుకోవడం ప్రారంభిస్తుంది. అయస్కాంత గుణం ఇనుము కూడా వచ్చింది. రోజు ఆయనతో సహవాసం చేస్తున్నాం, రోజు సంఘంతో సహవాసం చేస్తున్నాం, రోజు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఎంత ఘోరమైన జీవితాలైనా సరే మారుతా ఉన్నాయి, ట్రాన్స్ఫర్మేషన్ చూడగలుగుతున్నాం. బలహీనులు బలపడతా ఉన్నారు, మాట్లాడడం చేత కాని వాళ్ళు మాట్లాడుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. ప్రార్థన చేయడం సిగ్గుపడ్డ వాళ్ళు చక్కగా ప్రార్థన చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఏ పేజీలోకి వచ్చామంటే, క్లుప్తంగా చేయండి, తగ్గించి చేయండి, కొంచెం టైం మేనేజ్మెంట్ కోసం బతిమాలసి వస్తుంది. అంతగా ఇంప్రూవ్ అయ్యారు, అంతగా గ్రో అవుతున్నారు. ఇది అనుదిన భక్తి వల్ల సాధ్యమయ్యేది, అనుదిన భక్తి వల్ల సాధ్యమయ్యేది. శిష్యత్వం అంటే ఆదివారం వచ్చి ఆదివారం వెంబడించడం కాదు, ఆదివారానికి వ్యతిరేకం కాదు, ఆదివారం వద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఆదివారానికే పరిమితం అవ్వడం అది శిష్యత్వం అవ్వదు అని మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి దినం వెంబడించాలట. ఎట్లా వెంబడించాలట? సిలువెత్తుకొని ఆయన కొరకు నష్టపోవడానికి, ఆయన కొరకు కష్టపడడానికి, ఆయన కొరకు శ్రమ పడ్డానికి. ఆ మార్గంలోనే, సిలువ మార్గంలోనే యేసుక్రీస్తు ప్రభు తను తాను సుఖపెట్టుకోవడానికి లోకానికి వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభు తన సుఖాన్ని కోరుకోడనాడు భూమి మీద? ఆయన అనేకులకు ప్రతిగా, విమోచన క్రయధనముగా అనేకులను రక్షించడం కొరకు, నశించిన దాన్ని వెతకి రక్షించడం కొరకు, తప్పిపోయిన గొర్రెని మందలో చేర్చడం కొరకు, తప్పిపోయిన కుమారుని తిరిగి తండ్రి వద్దకు చేర్చడం కొరకు ఆయన వచ్చాడు. అది ఆయన ఆపరేషన్, ఆయన ఆయన ఎజెండా అది. దాన్ని మనం చాలా స్పష్టంగా వాక్యంలో చూస్తున్నప్పుడు, ఆయన శిష్యులు ఆ పని చేయకుండా వేరే పని చేస్తుంటే ఎట్లా వారు శిష్యులు అవుతారు? మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, క్రైస్తవులు వేరు శిష్యులు వేరు కాదు, క్రైస్తవులు వేరు శిష్యులు వేరు కాదు. ఎప్పుడు శిష్యులుగానే పిలువబడ్డారు, అప్పుడప్పుడు వాళ్ళే క్రైస్తవులుగా పిలువబడ్డారు, వాళ్ళనే క్రైస్తవులని పేరు పెట్టారు. కానీ అందుకే క్రైస్తవుడు అన్న పేరు దగ్గర అంత అర్థం కాదు, శిష్యుడు అన్న పేరు బాగా కన్వే చేస్తుంది. భారతదేశంలో గురూజీలు ఎలా ఉంటారో తెలుసు, గురువు దగ్గర శిష్యరకం చేసే శిష్యులు శిష్యులు ఎలా ఉంటారో కూడా తెలుసు. మనం దాన్ని బాగా అర్థం చేసుకున్నాం. అది మంచి పదజాలం, డిసైపుల్ అన్నది మంచి పదజాలం. మనకు అర్థమయ్యేది, మనకు తెలిసింది, క్రైస్తవుడు అనేసరికి అర్థం కాల, క్రైస్తవుడు అనే పేరుకి అర్థం కాల. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు అయిపోతాడు? కాదు కాదు. అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథం 11:26 11:26 వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహు జనములకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియొకలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. వారిని చూసి, వీరు ఎవరు శిష్యులు? క్రీస్తు శిష్యులు, కాబట్టి క్రైస్తవులు అన్నారు. ఇదేదో శిష్యత్వం అన్నది కొత్త పదం కాదు, మూలపదం ఇదే. క్రైస్తవుడు అన్నది కొత్త పదం, క్రైస్తవుడు అన్న కొత్త పదం. శిష్యత్వం అన్న మాట దగ్గర మనం మన ప్రభును ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే మన ఫ్యామిలీ కంటే ఎక్కువగా ప్రేమించాలి. మనం మన ప్రభును ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రభును ప్రేమించాలి. అది శిష్యత్వం అని మాట్లాడుతున్నాడు. మూడవ మాట మూలవాక్యం లూకాసువార్త 14 జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసువార్త 14:33 మాట్లాడుతున్నాడు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఆయన కొరకు దశం భాగాలు ఇవ్వడం కాదు, అది మంచి పద్ధతే, కానీ అది మాత్రమే శిష్యత్వం కాదు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే కలిగిందంతా విడిచిపెట్టాలి, ఆయన కొరకు అహాన్ని చంపుకోవాలి, ఆయన కొరకు స్వార్థాన్ని చంపుకోవాలి, ఆయన కోసం లాభాలు కోల్పోవాలి, ఆయన కొరకు నిందపడాలి. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించి అన్నాడు. నేనెందుకు చూపించాలి, నువ్వు శిష్యుడు అయితే గురువు గారు చెప్పారు చూపించకుండా ఏం చేస్తావు, ఆయన చెప్పాడు. దాని మళ్ళా మతలబ్ధ ఇంకేం ఉండదు, ఆయన చెప్పినట్టు చేయడమే మన పని, ప్రభువు చెప్పినట్టుగా చేయడమే మన పని. ఏవేవి కొమ్ములు తోకలు ఉన్నాయో ఆ కొమ్ములు తోకలు ఆయన వద్దు అన్నాడు వద్దంటే, కలిగిందంతా విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మనం అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. నేనేమి కోల్పోను, నేను ఏ సిలువ ఎత్తుకోను, నేను ఏ త్యాగాలు చేయను, నేను ఎలాగే ఉంటాను, నన్ను దేవుడు ఎలాగే రక్షించుకున్నాడు, నేను ఇంకేం మారను, నేను ఎలాగే ఉంటాను. మోసం, సాతాను మోసం, పడబద్ధాలు. ఆయన మనకు సమయం ఇచ్చింది మారతామని. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఐగుప్తీలకే అంటే పరిశుద్ధులని ఏం తీసుకురాలా, ముందు ఐగుప్తీలు పనిపెట్టాడు. వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి అర్థం కాల, కల్లారు అద్భుతాలు చూసిన అర్థం కాల, వాళ్ళు నాశనం అయిపోయారు. వారు ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారో అరణ్యంలో వీళ్ళతో మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నేను నీతిమంతుడిని, మీరు నీతిమంతుడుగా ఉండాలి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మీరు పరిపూర్ణుడుగా ఉండాలి, ఆయన పొరుగులోకి రావాలి, ఆయన రూపంలోకి రావాలి. నాకు ఎలా ఉంటే నచ్చదు, నాకు ఎలా ఉంటే నచ్చుతుంది, మీరు ఎలా ఉంటే నేను మిమ్మల్ని దీపిస్తాను, మీరు ఎలా ఉంటే నేను మిమ్మల్ని చెప్పిస్తానని మాట్లాడాడు ఆయన. మనం ఇస్రాయల్ చరిత్రలు ఏం చదువుతున్నామంటే ఇద్దరే ఇద్దరు శేషం మిగిలారు, యెహోషువా, కాలేబు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు, సంహరించబడ్డారు, పాతేసాడు వాళ్ళందరినీ. ఎందుకు, మారడం వాళ్ళకి ఇష్టం లేదు, మేము ఎలాగే ఉంటాం, మేము ఎలా ఉంటే అలాగే అంగీకరించాలి. దేవుడు మారాలి, మనం మారాం, ఆయన మారడు, ఆయన పేరు మార్పు లేని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ప్రభునందు పిల్లరా, మనం పరీక్ష కాలంలో ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే తండ్రిని చేరుకోగలుగుతాం, నా ద్వారానే చేరుకోగలుగుతా ఉన్నప్పుడు క్రీస్తు స్వరూపం ఏర్పడకుండా కాదు, యేసుక్రీస్తు ప్రభు రూపంలోకి రాకుండా కాదు, యేసుక్రీస్తు ప్రభు బోధలు వంట పట్టకుండా కాదు, యేసుక్రీస్తు ప్రభు వలె తండ్రిని కనపరచకుండా కాదు, ఆయన ద్వారానే దేవుడు మనల్ని అంగీకరించాలనుకున్నాడు. ఆ గురువుని వెంబడిద్దాం, ఆయన అడుగు జాడును అడుగుదాం, ఆయన బోధల ప్రకారంగా జీవిద్దాం, తప్పకుండా మనం మేలు పొందుతాం. ఏంటి ఇన్ని షరతులు పెట్టావు కదా ప్రభు, నీ షరతులన్నీ పాటిస్తే ఏంటి నాకు వచ్చేది అని ఒకవేళ ప్రభువుని అడిగితే ఆయన అంటాడు, దానివల్ల నువ్వే నష్టపో, దానివల్ల నువ్వు ఎంత లాభపడతావో మాట్లాడుతున్నాడు ఆయన. మత్తయి సువార్త 19:27 పేతురు, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా, సమస్తాన్ని కలిగిందంతా వదిలేమన్నావు, వదిలేశాం, నన్ను వెంబడించన్నావు, వెంబడించేశాం, ఏంటి మా పరిస్థితి ఏంటి అని అడుగుతా ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు 28:18 యేసు వర్తిట్లేని ప్రపంచ పునర్జన్మ మందు మనుషు కుమారుడు మహిమ గల సింహాసనం మీద ఆశీనై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆశీనులై ఇజ్రాయేల్ 12 గోత్ర వారికి తీర్పు తీర్చుదురు. మీరు ఈరోజు శిష్యులు, రేపు రాజులు అవుతారు, రేపు సింహాసనాల మీద కూర్చుంటున్నారు, రేపు మీ తలల మీద కిరీటాలు ఉన్నాయి, మీరు తీర్పు తీరుస్తున్నారు. పరీక్షలో పాస్ అయితే ప్రభువుతో పాటు ఏలుబడి చేస్తాం, సహించిన వారమైతే ఏలతాము, సహించిన వారమైతే ఏలతాము. అందుకే మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు మా చేతులకు తుపాకు పెట్టారు, చేతులు తుపాకు ఉంది కాబట్టి కనబడ్డానే కాల్ చేస్తామంటే కుదరదు కాబట్టి ముందు ఏం చేశారంటే చేతికి సంఖ్యలు వేశారు, చట్టాలు చెప్పారు, బాబు చట్టం బయటోడికి ఎలాగో చట్టం నీకు కూడా అలాగే, నువ్వు ఒకవేళ బుల్లెట్ పేల్చావు అనుకో ప్రూవ్ చేసుకోవాలి, ఆ బుల్లెట్కి లెక్క చెప్పాలి, ఆ బుల్లెట్కి లెక్క చెప్పాలి, మా చేతిలో చట్టం ఉంది ఇష్టం వచ్చినట్టుగా వాడతామని అని అంటే ప్రమాదకరమైన సమాజం తయారవుతుంది కాబట్టి ముందు మమ్మల్ని వంచారు, మాకు తర్పీది ఇచ్చారు, మమ్మల్ని ఆ ట్రైన్ అప్ చేసిన తర్వాత అందులో పాస్ అయిన తర్వాత అప్పుడు అధికారం చేతులు పెట్టారు, అప్పుడు చట్టం చేతులు పెట్టారు, అప్పుడు తుపాకీ చేతులు పెట్టారు. దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవడం కొరకు ట్రైనింగ్. రేపు మనం పొందబోయేది మహామహిమ. ఆ మహామహిమలో గొప్ప రాజ్యంలో అధికారంలో ఉండడానికి ముందు ఇదిగో యేసుక్రీస్తు ప్రభు స్వారూప్యం. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే శిష్యుడిగాను ఉండాలి. ఆయన బోధలు, ఆయన మాటకి సంపూర్ణ విధేయతనికి అలవాటు కావాలి. నేర్చుకో 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 అని మాట్లాడుతున్నాడు. మేము ప్రసంగాలు వినడం వరకు మాత్రమే మా పని, దాన్ని మా జీవితంలోకి ఏం తీసుకోము, వినడం మాత్రమే మా పని అని ఒకవేళ మనం మాట్లాడుకుంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ధర్మశాస్త్రం అడిగిన వారు దేవుని దృష్టికి ధనియులు కారు. వింటే ఆశీర్వాదం కాదు, విన్నది వంటబడితే, విన్నదాని ప్రకారంగా జీవితాలు మార్చబడితే అది ఆశీర్వాదం, అదే ఆశీర్వాదం. కాబట్టి వినడంతో మన పని అయిపోలా. మనం యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడానికి అనుదిన వెంబడించాలి. తప్పకుండా మేలు కలుగుతుంది, తప్పకుండా మార్పు కలుగుతుంది. నేను ఎస్ఎఫ్జేనే కాదు, ఎవరు ఈ మెథడ్ వాడుకున్నా రోజు మేము వాక్యాన్ని వాక్యంగా చదువుతాం, రోజు మేము ప్రభువుతో సహవాసం చేస్తామని ఎవరు ఇష్టపడి దాన్ని సిన్సియర్ గా ప్రాక్టీస్ చేసినా వాళ్ళ జీవితంలో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ చూడగలుగుతాం. కాబట్టి పిల్లరా, నేను ఈ అనుదిన భక్తిలో శిష్యులు అవడం కొరకు మనం వచ్చాం. శిష్యులు అవడం అన్న మాట దగ్గర యేసుక్రీస్తు ప్రభు స్వారూప్యం మనలో ఏర్పడాలి. మన పేరుకి మాత్రమే క్రైస్తవులం కాదు, మన తీరు క్రీస్తులాగే ఉండాలి, మన మాట క్రీస్తులాగే ఉండాలి. కష్టమే, ప్రభు మారుస్తాడు, ప్రభు మారుస్తాడు, దానికి ఆయన సమర్థుడు. వాక్య పెలుగులో మన శిష్యులుగా రూపాంతరం చెందుతున్నాము లేదా పరీక్ష చేసుకుందాం. వాక్య పెలుగులో ఎలా ఉన్నాము చెక్ చేసుకుందాం. మన ముందున్నది గొప్ప మహిమ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం, మనం పొందబోయే ఆ మహిమ ఎదుట ఈ రోజు ఈ ట్రైనింగ్, ఈ రోజు ఈ పరీక్షలు, ఈ రోజు ఈ శోధనలు ఇవేవి ఎనతగినవి కావు. గొప్ప బహుమానానికి చిన్న పరీక్షలో నమ్మకంగా పాస్ అవుదాం, ఇష్టపడదాం, కష్టపడదాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించింది గాక. ఆమేన్.